श्री गुरु गणपति वाणी हयकंधर दत्त दक्षिणास्यान चरण स्मरण मविद्या हरणे परणम ममास्तु सच्चरणम्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अरुणा
Bye-bye.
जल पौमग्ना
हता प्रियता
शीतौषं पञ्चाशत् विषमकिक पञ्चाशदुदके उदासे पुराषष्टि चतुरधिक पञ्चाशदनिले ृपरिपरपादाम्बुजयुगम् शरच्योत्सुनाशुद्धाम् शशिपजपाजूतमकुटाम् वरत्रासत्राणपटिपुटिकाम्पुष्पपराम् कवीन्द्राणां चेतः कमलवनपालापपरुचिं भजन्ते ये सन्तः कतिचवरुणामेव भवती विरिञ्चि प्रेयस्यामुखपरशुकारमहम् पथीराभिर्वाभिर्विपति सताम्बं जनममे सवित्रीभिर्वाचां शशिमणिशिलां परुचिः वसिन्याद्याभि स्वां सहजननि सन्तिं गौर्यः सकपत्ता काव्यानां भवति महता भक्तिः वचोभिर्वाक्येः वपः कमलामोदमधुरैः कमच्छायाभिस्ते करुणकरणि श्रीसरणिभिः दिवः सर्वाणि अभुनिमणिमग्नां स्मरति यः भवन्त्यस्य वनहरिवशानीमनयनाः सहुर्वस्यावस्या पतितपिन जीर्वाणगणिताः ुम् कृत्वा कुशयुपमधस्तस्य हरायेद्यो हरमनुषिते मन्मथफला सत्यः संशोभयति रमिता त्रिलोके मत्या सुभ्रमयति रहीन्दुस्तमयुगा ङ्गेभ्य किरणानि कुरुन्दामृतरसम् कृषित्वा किमचिरशिलायः सपानायति च वृन्दापितयिवाष्टाकृत्वा सुखयति सुधाधारशिरयः
ಶಿವೈಶ್ವಾನಿ
ಭವಾಸಿ
ಮಯಿ ವಿತರ ದೃಷ್ಟಿಂ ಸಕರುಣಾಂ ಇತಿ ಸ್ತೋತುಂ ವಾಂಚನ್
ಕಥಯತಿ ಭವಾನ್ ತ್ವಮಿತಿ ಯಃ ತದೈವ ತ್ವಂ ತಸ್ಮೈ ದಿಶಸಿ ನಿಜ ಸಾಯುಜ್ಯ ಪದವಿ ಮುಕುಂದ ಪ್ರಜ್ಞೇಂದ್ರ ಸ್ಫುಟ ಮಕುಟ ನಿರಾಮಿತ ಪದಾಂ ತ್ವಯಾ ವಪರು ಪರಿತೃಪ್ತೇನ ಮನಸಾ ಶರೀರಾರ್ಥಂ ಶಂಭೋರ್ ಅಪರಮಪಿ ಸಂಕೇತಮಭೂತ್ ಯದೇತತ್ ತ್ವರೂಪಂ ಸಕಲಮರುಣಾಭಂ ತ್ರಿನಯನಂ ಕುಚಾಪ್ಯಾಮಾನಂ ವ್ರತ್ ನಿಖಿಲ ಶಶಿ ಚೂಡಾಮಮಕೃತಂ ಜಗತ್ಸೂತೆ ಪಾಪಾ ಹರಿಭವತಿ ರುದ್ರಕ್ಷತಯತಿ ತಿರಸ್ಕುರ್ವನ್ನೇತತ್ अपि वपुरीश स्थिरयति सदा पूर्वसर्वपरिजमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य समसमुपयोर्गुरुलभिता त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे हवे पूजा पूजा तव चरणयोर्या विरचिता तथा विद्वद्भावद्वहनमस्तिकस्य निकटे सिताहेतो चस्व मुकुलितपरोक्तं स न कृताः विरिञ्चित् पञ्चत्वं व्रजति हरिराप्नोति विरति विनाशीनाशो भजति धनतो याति विपत्तिमावेन्दि विकतरपि सम्मीलितपुषा महासंहारेऽस्मिन् विहरति
पतित्वत्पतिरसौ जपो जल्पशिल्पं
सकलमपि मुद्रा विरचना गति प्रादक्षिण्य क्रमणमशनाद्याहुः प्रणामः सन्देश सुखमखिलमात्मार्पण कृत्वा सपर्या पर्यायस्तव भवतु यन्मे विलसितम् सुधामव्यास्वाद्य प्रतिभवपरामृत्योहमुनि विपद्यत्ते विश्वे विधिशपमखाद्यापि विश्वः परालव्यत्वेन कपदितवतमालफलः तव जननितापं प्रमहिमा किरीटं वैरिञ्चं परिहर पुरःकैटभिदः कटोरे कोटीरे स्खलसि जहि जम्भारिमकुपं प्रणम्रेष्वेतेषु प्रसभमुपया तस्य भवनम् भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते स्वदेहोद्भूतापि वृणिभिरणिमात्याभिरभितौ निषेव्ये नित्ये त्वा अहमिति पदाभावयः किमाश्चर्यं तस्य त्रिनयनसमुद्धिं तृणयतः महासत्तत्तापुनिर्विरचयति दुरागमनिधि स्वपुष्यस्या मन्त्रे सकलमपि सन्धायपुरम् स्थितः सत्तः सिद्धे प्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धावपि पुरुषार्थैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवापि परदिदम् शिवशक्तिकाम क्षितिरधरविशीतकिरणः स्मरोहंसशक्रस्तदनु च परामारहवः अमीहृल्लेकाभिसृभिरवसानेषु घटिता भजन्ते वर्णास्ते अभजनि स्मरं योनिं लक्ष्मीं कृतयमिदमादौ तव मनः निधायैते शिरवति महाभोगरसिकाः भजन्ति त्वां चित्तामन् गुणश्वलयाः शिवात्मं सुप्रन्त सुरभिकृतधारा उतिशतैः शरीरं त्वं शम्भो शशिमिहिरवक्षोरुहयुगम् तवात्मानमनवम्
ಭಾಗಃ ಅದ ಸೌಂದರ್ಯ ಲಹರಿ ನಾಮ ದ್ವಿತೀಯ ಭಾಗಃ ಗತೈರ್ಮಾನಿತ್ವಂ ಪವನ ಮಣಿಭಿಃ ಸಾಪ್ರಭಟಿತಂ ಕಿರೀಟಂ ದೇಹೈಮಂ ಹಿಮಗಿರಿಸುತೇ ಕೀರ್ತಯತಿ ಯಃ ಸನೀಡೇ ಯಚ್ಛಾಯಾ ಶರಣ ಸಪದಂ ಚಂದ್ರ ಸಫಲಂ ಧನುಶೌನಾಸೀರಂ ನಿಬಧ್ನಾತಿ ಭೀಷಣ ಸಿಂಧೂರ ಪ್ರಬಲ ಪರಿ ಭಾರತ
Yeah.
స్తవాపన్నే కర్ణే జపనయన పై శూన్యచకిత
నిలీయంతే తో యే యతమనిమేషా సఫరికా ఇయం చ శ్రీర్బద్ధ చదపుటకవాకువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి దృశా ప్రాపీయస్యా కరదలితస్లోత్తలరుచా దవీయాం సందీనం స్నపయ కృపయా అవీనాయం ధన్యో భవతి నచతే ఆమిరియత వమేవా సమపవని పాపో విపపవ అరాలమీ యుగమపవాపవా తిరస్చీనోయప్రశ్రవణపపముల్యమిమసం అపాక్రంయాసంకోతిశతిశరసంధానమిషణ చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుద్యద్రువ్యవమిరపమర్యేందుచరణం మహావీరో నావః ప్రమథపతయే సచ్చితవతే సరస్వత్యా సూక్తే అమృతలహరీ కౌశలహరీ పిబంత్యా స్వమవామి శ్రవణచులుకావ్యామవిరళం చమత్కారస్వాహిపశిరసంకలపణస్తారైస్తారై ఫలతు ఫలమస్మాకముచితం వహన్యంతౌ ముక్తా శివపరవిశ్వాసబలితం సమృద్ధ్యాయస్తా బహిరపి చ ముక్తా మణిభవః ప్రకృత్యా రక్తా వా తవ సుమతి దత్తం స్వమరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం
పిపచ్చ్యాదాయ పశుపతి ప్రయా Smart. Pura Puna, నిన్న మనం చాలా నిన్న మొన్న రెండు రోజులు 97వ శ్లోకం చాలా విస్తృతంగా ఎందుకు చెప్పుకుంటాము అంటే సాధకుడి సాధనను ముఖ్యంగా మనకి ఎదురయ్యే సమస్యలు మూడున్నాయి. మొట్టమొదటి జగత్తు బయట కనిపించే జగత్తు మనకి ముఖ్య సమస్య, అవునా? తర్వాత సమస్య ఏంటి, నేను జీవుడిని అనుకోవడం, నేను జీవుడని అనుకోవడం రెండో సమస్య. ఒరే నువ్వు జీవుడు కాదురా, నువ్వు దేవుడురా అని చెప్తున్న గురుదేవుడి మాట కూడా మనం వినాం, ఎందుకంటే చాలా పెద్ద సమస్య. ఇకపోతే దేవుడు, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈశ్వరుడు కనిపించడం లేదు. ఎలా? మూడవ రాయ పాపం ఏమీ తెలియని ఆయనని కూర్చుని కూడా ఒక సమస్య.
మంచిగా చేస్తున్నా. ఉన్నావా అసలు ఉన్నావా అని పాడుతున్నా కదా, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే నా కంటికి కనిపించమే, కంటికి కనిపిస్తేనే నిజమా అండి, కంటికి కనిపించేవన్నీ నిజమేనా అండి? మనం సంజీవ్ చీకట్లో తాడు చూస్తామనుకున్నా నిజమా కాదుగా, అని నేను చూశాను నా పైన వేసింది, నాకు ఒళ్ళంతా చోట్లు పట్టాయి, అది పగ పడగ తిప్పింది, ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి, కానీ అది నిజమైందా? లేదుగా, ఇది భ్రాంతేగా. కనుక మనకి కనిపించిందల్లా కాదు, ఎండమావులు కనిపిస్తున్నాయి, కానీ ఎండమావుల్లో నీళ్లు ఉన్నావా? నీళ్లు లేవు కదా. అలాగే ముచ్చింది ఆనేది చక్కగా పెద్ద వెండి గిన్నెలా ఉంది, అది వెండా? అది వెండి కాదు. మరి ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి అలాగే. పాప దుర్యోధనుడు కూడా అలాగే మహిసభలోకి వెళ్ళాడు కదా, మహిసభలోకి వెళ్ళినప్పుడు ఆయన చక్కగా ఇలా నడుచుకుని వెళ్తుంటే ఎదురుకుండా నీళ్లు పారుతున్నట్టుగా కనిపించి, నీళ్లు పారుతున్నట్టుగా కనిపించేసరికి అయ్యయ్యో నీళ్లు నీళ్లు అని చెప్పి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాక తీరా చూస్తే అది నీళ్లు కాదు, అదొక మాయ. అక్కడ మయసభ కదా, మరేది మాయసభ, అందుకని అక్కడ అలాగా పునః అలాగా ఇంకొంచెం దూరం ముందరికి వెళ్ళాక, ఇంకొంచెం దూరం ముందరికి వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ ఇలాగే నీళ్లు పంపించాయట. ఓ వీళ్ళు ఇలా నన్ను ఫూల్ చేస్తారా, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పెట్టాము భవనంలోనని అని చెప్పి చక్కగా నాలుగు చేసుకున్నారు చూసారా, అప్పుడు నవ్వింది తండ్రి ద్రౌపది తల్లి ఆ దేవి. అంటే ఇక్కడ ఏంటన్నమాట, మనకి కనిపిస్తున్నదంతా నిజం కాదు, మనకి కనిపించినంత మాత్రాన అక్కడ నిజం లేదు అనుకోవడం కూడా తప్పు. మనకి ఇప్పుడు జగత్తు మనకి కనిపిస్తోంది, ఈ జగత్తు అంతా నన్ను ఆహ్లాదిస్తోంది, అన్ని నన్ను ఆకర్షిస్తున్నాయి అంటున్నా. అవి ఆకర్షిస్తాయా, మనం ఆకర్షింపబడుతున్నావా? మనం ఆకర్షింపబడుతున్నావా అంటే అవి మననే ఆకర్షిస్తాయి. బజార్లో గోల్డ్ వస్తూ ఉన్నాయండి, ఆ దారి బట్టి బజార్ అంతా మనం వెళ్తున్నాం, ప్రతిదాని అంతా చూసి మనం చూస్తున్నావా, అవి మనం చూస్తాయా? వాటికి ఏమైనా కళ్ళు ఉన్నాయా? వాడు ఉంటేనే అలా డిస్ప్లేలో పెట్టాడంటే ఆ కొట్టువాడు, మనం కళ్ళు ఇంత చేస్తే చూస్తున్నాం. మరి విండో షాపింగ్ అంటున్నాడు, అతంటే విండో లోచి చూస్తున్నానంటాం, విండో లోచి చూసి మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది, అది వస్తూ దగ్గరికి వెళ్ళిపోయింది, అక్కడితో ఆగుతుందా, వెళ్ళిపోతుందంటే లోపలికి వెళ్ళిపోవడం కొనేసుకోవడం అయిపోవడం. సో అవి మనని ఆకర్షిస్తున్నాయా, మనం వాటి చేత ఆకర్షింపబడుతున్నామా అంటే మనమే వాటి చేత ఆకర్షించబడుతున్నాం. జగత్తు చాలా అమాయకమైనటువంటి, జగత్తు తప్పు లేనే, జగత్తు ఎందుకు తప్పు లేదు అంటే ఈ జగత్తంతా సృష్టించింది ఎవరు? పరమేశ్వరుడు కదా, ఆయన తప్పేం లేదు, ఆయన చక్కగానే సృష్టించాడు, మన చూపులో తేడా వచ్చింది, మనం చూసిందల్లా కావాలంటే. అందుకని జగత్తు మనకేదో అన్యాయం చేస్తోంది, ఈ జగత్తులో ఉండడం కంటే హాయిగా ఏ హిమాలయాలతో వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుని బతికితే ఎంత బాగుంటుందో అనుకుంటాం. అక్కడ హిమాలయాలకు వెళ్ళి మనం ఉండగలమా అండి? ఒకటేమో అక్కడ చలికి ఆడలేము, రెండోదేమో అక్కడ లైట్లు దగ్గర ఉండవు, ఇంకా మూడోది అక్కడ మనకి ఊపిరి అందదు, అంత ఎత్తులు, అక్కడ మనకి ఎవడు పెడతాడు వేళకి, ఏ పుణ్యాత్ములో ఎవడో రెండు రోజులు తెచ్చి ఇచ్చాడు అనుకోండి వేళకి, మూడో రోజు మళ్ళీ మనం దానినే ఆశిస్తుంటాం. బాబు చెప్పు చెప్పేవారు, ఇవాళ నా నొత్తి ముక్క ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తుంది, ఇప్పుడు హిమాలయాలకు వెళ్తే మన శరీరం హిమాలయాలకు వెళ్ళింది, మనతో మన ఇంట్లో ఉంది. మా ఆవిడ ఉంటే నాకు చక్కగా ఈ పాటికి వేడివేడి చపాతీలు తెచ్చుండేది కదా, అరారా చక్కగా వేడివేడి చేస్తుండేది కదా, దీంతో పాటు నేను బిస్కెట్ కూడా ఇచ్చేది కదా, మా అమ్ముంటే నా చక్కగా రెండు రక్కులు కట్టేది కదా అనుకుంటూ వెళ్తామండి. ఇప్పుడు మన మనసంతా ఎక్కడ తిరుగుతోందండి? సంసారంలో. ఇక్కడ ఉండి అన్ని అనుభవిస్తూ చక్కగా ఏమండి బాబుజీ మనకి చెప్పిన సూక్ష్మంలో మోక్షం ఏంటంటే ఇక్కడ ఉండండి, ఈయనంతా మీరు అనుభవించండి, కానీ మీ మనస్సును మట్టుగా అందులో తగులుతూ ఉండండి. అదే నేను చెప్పాం తురియం అంటే అది అన్నిటిలోనూ ఉంటూ అన్నిటినీ సాక్షిగా చూస్తూ దేనికి అంటకుండా ఉండడం. దానికి ఎంత చక్కటి ఉపమానం చెప్పేవారు తెలుసా బాబూజీ? చెప్పండి, ఎవరైనా గుర్తుకొస్తే గట్టిగా చెప్పండి. నేను ఊరికే అడుగుతున్నాను. ఏమండి అక్కడ మాట్లాడితే మీకే వినిపించటం లేదు, ఇంకా నా వరకు ఏమొస్తుందండి నాకు చెవుడనుకుంటారు, గట్టిగా చెప్పండి. వారిని వశిష్ట మహర్షి ఏమండి తామరాడు మీద నీటి పొట్టు అన్నది మర్చిపోయాం ఏమిటండి? తామరాడు మీద నీటి పొట్టు పడితే ఏమవుతుందండి? అవునా? కుమ్మరి పురుగు దేంట్లో ఉంటుందండి? మట్టిలో. దానికి మట్టి అంటుతుందా అండి? మట్టి అంట. మరి ఇవన్నీ ఎందుకు ఉపమానాలు చెప్పారు బాబు? ఒక్కసారి గుర్తు తెచ్చుకుందా మనం, వేళ తరపై విన్నాం ఈ ఉపమానాలు కదా. ఏమండి విన్నావా అండి? మీరెవరు చెప్పడం లేదు ఏమండి? అది అదిగో ఆవిడ మళ్ళీ కూర్చోవాలి. ఏం జిడ్డు? ఎవరికి జిడ్డు? కుమ్మరి పురుగు. ఇంకా కుమ్మరి పురుగులోనే ఉన్నారా? ఇంకోటి కూడా చెప్తాను, పనసకాయలు తరిగేటప్పుడు ఏం చేస్తామండి మనం? నూనె రాసుకొని చేసి పోస్తామా లేదా? ఎందుకు? దాంట్లో ఒక పట్టుకుంటే మనకు అనుకోకుండా దొరకలు రాకుండా ఉండడం కోసం. అలాగే అనాసకాయ, పైనాపిల్, పైనాపిల్ ని మనం కోసేటప్పుడు ఏం చేస్తాం? ఉప్పు రాస్తాం. వైజాగ్ లో ఉండేటప్పుడు మేము సింహాచలం పోస్టింగ్ ఉండేది మాకు, సింహాచలం మీద బోల్డ్ అని దొరుకుతాయి అన్నమాట. అప్పట్లో రూపాయి 2 రూపాయలు కాయలు చక్కగా ఇంత ఇంత కాయలు కొనేసుకొని వచ్చేసేవాళ్ళం. కోసుకోవడం తెలిసేది కాదండి చెప్తున్నాను కదా, బాబుగా కట్టి పెట్టి కోసేదాన్ని అప్పుడు చెప్పారన్నమాట. దానికి ఉప్పు రాయాలి, ఉప్పు రాసి కోస్తే అప్పుడు దొరుకు రాదు. ఈ జాగ్రత్తలు ఎందుకు తీసుకుంటున్నా అండి? మనకి దాని యొక్క చెడు అంటుకోకుండా ఉంటుంది. మనం దాన్ని తినాలి, పనస పండుని తినాలి, మరి పైనాపిల్ తినాలి, ఇవన్నీ తినాలి. తినాలి అని ఆశ ఉన్నప్పుడు దానిని ఎలాగో దాన్ని సాధించాలి అనే ఒక గొప్ప దాన్ని ఏమంటారు ఒక పట్టుదల కూడా అవునంటారా కాదంటారా? అలాగే కరెంట్ పని చేసే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? బాబుజీకి కూడా చెప్పారు, వాళ్ళు చేతులకి రబ్బర్ గ్లౌజ్ కొడుకుంటారు. రబ్బర్ గ్లౌజ్ కొడుకుని దాంతో పనిచేస్తారు, లేకపోతే ఉంటేనే అలా చేతులు గట్రా పెడితే మరియు సక్సెస్ అయిపోతారు కదా. మరి ఇవన్నీ చాలా చెప్పారండి స్వామి గారు. బ్యాంకులో టెండర్ ఉంటాడండి, బ్యాంకులో క్యాషియర్ క్యాషియర్ ఉంటే ఏం చేస్తాడు, లక్షలు లక్షలు వస్తూ వెళ్తూ ఉంటాడు. అలాగే రోజంతా చేస్తూనే ఉంటాడు. కానీ అందులో ఒక 200 దాటి అనుకుని పక్కన పెట్టుకున్నాడంటే వారు ఎక్కడికి వెళ్తాడు అనేవారు, కృష్ణ జన్మస్థానానికి వెళ్తాడు అనేవారు. బాబుజీ మాట చెప్తున్నామండి, ఇది బాబుజీ మాట. కనుక ఒక్క రూపాయి నా పెట్టుకుంటేనే వాడి పని అయిపోయింది. కానీ మరి ఒక 100 రూపాయలు ఇన్ని లక్షలు లెక్క పెట్టాను కదా, ఒక 100 నా దగ్గర అయిపోయింది, దేని మీద అయ్యాయండి. ఇంకొకటి ఒక ఆయా ఉంటుంది, ఎక్కడ కలకత్తాలో, మా కలకత్తాలో అనేవారు. మా కలకత్తాలో మా కలకత్తా వైపు ఆయాదని ఉంటారు వాళ్ళు. ఆ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూస్తారు, మా పిల్ల మా పిల్లవాడు అనుకుంటూ చూస్తారు. కానీ వాళ్ళ డ్యూటీ అయిపోగానే వాళ్ళని అక్కడ నిద్రపోగొట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు అసలు పిల్లలు ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నంతసేపు వీళ్ళ పిల్లల్ని మా పిల్లలనే చెప్తారు. అలాగే ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక డ్రైవర్ ఉంటాడు ఇవాళ వెళ్ళి బస్సు తీసి బెంచ్ తీసుకెళ్తాడు, రేపు పొద్దున్న ఇంకేదో BMW తీసుకెళ్తాడు, ఎల్లుండి ట్యాక్టర్ తీసుకెళ్ళొచ్చు, ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు. తీసుకెళ్తుంటే పెద్దలు దోచుకుంటారు, అవునండి మాట్లాడలేట వాడి జీవితం అంతా వాడు సంపాదించినా వాడికి ఒక్క కాదు డబ్బు కూడా వాడికి వాడు చూడదు. అయినా కూడా నాదే అంటారు, నాదే అన్నా కూడా అది ఎవరిది అనేది వాడికి తెలుసా తెలుసా. కనుక ఇలాగ ఉండాలి మీరు ప్రపంచంలో. తామరాటు మీద నీటి పుట్టులారా, సాక్షిగా ఉండాలి అని చెప్పి నాకు ఈ సౌందర్య లహరిలో పాండవ్యోపనిషత్తులో ఈ ఉపనిషత్తుల ఇంట్లోనూ చెప్పినటువంటిది ఇలాంటి 10 చిన్న సూత్రాల్లో చెప్పారండి. ఒక్కసారి ఆలోచించండి, పడవ నీళ్ళల్లో ఉండొచ్చు, నీలం పడవలోకి నీళ్లు రాదు. కనుక ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే నాకు అర్థం అవ్వడానికి, ఈ సృష్టిని మనం తీసేయలేము, దృష్టిని మార్చుకోవాలని అందుకనే చెప్తారు మహాత్ములు. ఫోటో దృష్టి పోవాలి. ఫోటోలో మనం ఏం తీస్తాం, ఈ పైన ఉండేటటువంటి దీన్ని మాత్రమే తీస్తాం. ఫోటోలో నాపోటి వాడు ఒకటి అడిగేట, నేను మంచి సెంట్ వేసుకున్నాను, ఆ సెంట్ వాసన వస్తుందా అని అడిగేట. సెంట్ వాసన వస్తుందా అండి, శమన వాసన వస్తుందా, ఉండటంగా ఫోటోలు తీయకుండా అంటే చెమటగా ఉంటే చెమట వాసన అక్కడ వస్తుంది ఏమిటండి, సెంట్ వాసన రాదు, చెమట వాసన రాదు, ఏదీ రాదు. కానీ నాకు అడుగు నాకు లోపల పెద్ద పుట్టు ఉంది, చీర కట్టుకుని చక్కగా కూర్చున్నాను, లోపల మట్టి పెద్ద బ్యాండేజ్ ఉంది, అదేనా పడుతుందా, పడదు. స్కాన్ తీస్తే అన్ని కనపడతావు కదా. కనుక ఆ పైపై దృష్టి కేవలం చర్మ దృష్టి, ఈ చర్మ తీసేటప్పుడు కనుక దాని ఆ దృష్టి పెట్టుకోకండి మీరు. అంతర్ముఖ సమానత్వ లోపలికి వెళ్తే అసలైన తత్వం మీకు తెలుస్తుంది అని గురుమూర్తి ఇంత బాగా మనకి చెప్పి చెప్పి చెప్పి. సరే ఇక్కడ ఇంకా 97 అయ్యాయి కదండి, 98కి వచ్చేసాం. ఈ 98కి వచ్చేసరికి జ్ఞానం మనకి ఇస్తున్నటువంటి ఆ గురుమూర్తిని వారి యొక్క విద్య చరణార్విందాన్ని 8వ 9వ శ్లోకాల్లో మనం వర్ణించుకున్నాం. కానీ మనకి ఎలా అనిపిస్తుంది, చరణం పవిత్రం విదత పురాణం ఏన భూతస్తరతి స్మృతాని స్వామివారు ఎవరింటికి వెళ్ళినా రాగానే కూర్చోబెట్టి మాతోజీ కూడా ప్రవేశం చేస్తున్నారండి. అర్జెంట్గా ఇంటికి రాగానే ఎదురుకుండా ఓ సోఫాలు వేస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టేస్తారు, ఆవిడ పాదాలు తీసుకెళ్ళి పల్లెల్లో పెట్టేస్తారు, ఆ పాదాలని కడిగేస్తారు, ఆ నెట్టి మీద నీళ్లు జల్లేసుకుంటారు. ఆ పని అయిపోయినారు, ఓ గంగా బాబాని కుబ్బరిపోతూ ఉంటారు, గంగా బాబాని కొబ్బరిపోటాలని నేను చూశానండి అప్పట్లో కదా. అది పెడతారు, ఇంతేనా ఇంతేనా చేస్తుంది. అక్కడ మన మంత్రంలో ఏమనుంది, ఏన పూత తరటి దుష్కృతాన్ని మనం చేసిన దుష్కృతాలన్నింటినీ కూడా అది తరటి తరింపజేస్తుంది. ఏది గురు పాదోదకం, గురు చరణ కమలాలని కడిగినటువంటి పాద ఉదకము మనకి ఎటువంటి స్థితిని కలగజేస్తుందంటే, దయా సంచాలయే దేహస్య అంతర్బాహ్యగత మన లోపలున్న మలినాన్ని బాహ్యమైనటువంటి మలినాన్ని కూడా తీసివేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తుంది, మలినం పోతే అక్కడ ఏమవుతుంది, తక్షణాత్ ఆ క్షణమే తక్షణాత్ అంటే తక్షణం తత్క్షణం తక్షణాత్ జాయతే భూత్వ చక్కటి కొత్త పుట్టుకొచ్చేస్తుంది మనకి. స్ఫటికోపమ 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 స్ఫటికం అంటే ఎంత బల్లగా ఉంటుంది. ఆ స్ఫటికం ఉపమ అంటే స్ఫటికం లాగా అయిపోతాం మన, అంటే శుద్ధమైపోతాం, మనలో పాపాలన్నీ హరించిపోతాయి. ఈ భావన పెట్టుకొని మనం అది వేసుకుంటే మనకి ఫలితం వస్తుంది. అంతేగాని అది ఒక మనకి ఒక ఒక మామూలుగా చేసే ఒక కార్యం లాగా చేసేసి పడేసాం అనుకోండి, కడిగేసాం. మాతాజీ చెప్తుంటా చూడండి, ఇప్పుడు లవకుశ లో ఆ రమణారెడ్డి పాదాలని ఆ సూర్యకాంత ఆయన భార్య అడుగుతుంది, ఆ పాదాలు ఇలా పడేయండి నేను కడుగుతుంటాను నాకు పుణ్యం రావాలి మహాపతి చెప్తున్నట్టు. అలా చేస్తే ఎలాగండి, గురుమూర్తిని గురుమూర్తి పాదం అందరికీ దొరికే పాదమా, అది ఎంతటి దుర్లభమైనటువంటి పాదం, దేవతలకి కూడా దుర్లభమైనటువంటిది కదా. అటువంటి పాదం మనకి ఇచ్చి ఆయన ఇచ్చినప్పుడు ఎంత ప్రేమగా ఎంత చక్కగా నడుపుకోవాలి ఆ పాదం, అదే కోరుతున్నారు. అందులోనూ మనం ఏది ఆశించి ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాం, మెడలు నిపుణులు కావాలని వచ్చారా ఇక్కడికి, అవతే మన ఊళ్ళలోనే ఉండొచ్చు ఇక్కడ వరకు రావచ్చట కదా. ఇక్కడ అసలు ఆ స్కోప్ కూడా లేదు నాలాంటి దానికి కదండి, ఏమైనా సంపాదిస్తామండి, ఇక్కడ కూర్చొని మీరు ఏమైనా వ్యాపారం చేయగలరా అన్నారు గారు. నో, ఆ వ్యాపారాలన్నీ మీ ఊళ్ళల్లోనే కదా, ఇక్కడ చేసే వ్యాపారం ఒకటేనండి బ్రహ్మ వ్యాపారం. బ్రహ్మ వ్యాపారం అన్నాను కదండి, అంతే కదా, బ్రహ్మమును తెలుసుకోవడం అనే వ్యాపారం చేస్తున్నాం, అది మన సాధన అండి. మన కనుక మన అందరం ఇది బ్రహ్మ విద్యాలయం అవుతే, అధ్యాత్మ విద్యాలయం అవుతే మనందరం ఏమవుతాం, బ్రహ్మ విద్యార్థులం అవుతాం. విద్య అర్థి విద్యార్థి, విద్య అంటే యా ఏదైతే విత్తు తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి లేదు అది బ్రహ్మ విద్య, మిగతావన్నీ అపరావిద్యము. విద్యాచ అవిద్యమే వచ్చ అని మనకి ఓ ఈశా వర్షం కూడా చెప్తోంది, విద్యాచ విద్యాచ ఎస్తేదో భవపుంస అవిద్యయా మృత్యు విద్యయా అమృతమశ్నుతే. అవిద్య మనకి మృత్యులోకంలో పడేస్తుంది, అంటే అజ్ఞానం, అజ్ఞానం జ్ఞానం అనేది మనం ఎక్కడ పడేస్తుంది, అధోలోకాలకు పంపించేస్తుంది. మళ్ళీ జనన మరణ మృత్యు సంసార వలయంలో తిరుగుతూ ఉంటాం, వృత్తిలో పడ్డ గెలకలాగా. మరి అదే విద్య మనకి ఏమిస్తుంది, అమృతం ప్రాపిస్తుంది. విద్యయా అమృతం అని హామీ ఇస్తుంది. కనుక ఇక్కడ మనందరం కూడా బ్రహ్మ విద్యార్థులపై ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా ఇంత చెప్పి 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 ఆ దివ్య చరణార్విందాలు అమ్మ యొక్క దివ్య చరణార్విందాలు ఇంకా మొదలడం ఇష్టం లేదా ఇంకెలాంటి ఎలా వదుతాం. మాతాజీ మనకు చెప్పలేదు ఈ అన్నయ్యలందరూ వచ్చేవారు అక్కడ స్వామివారి ఇంటర్వ్యూకి, మా విశాఖపట్నం మా ఆనందన్నయ్య చిన్న తాతన్నయ్య వీళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చునేవారు. కూర్చుని ఎంతసేపు అయినా లేవు బయటకు వచ్చేవారు కాదు. ఆఖరికి మేము వెళ్ళి ఇలా చూసి ఇలా చెప్తే అప్పుడు ఇలా లేచేవారు, నా కాళ్ళ మీద కూర్చునేవారు. కొద్దిసేపు ఆ భక్తిమలో ఉండేవారు. ఇంకొచ్చేసేపు ఆయన ఏదో చెప్తారో కొంచెం ముందుకు వండేవారు, మళ్ళీ కొంచెం కూర్చునేవారు. ఎందుకు చెప్తారు బాబు ఒకసారి ఆలోచించుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ నోకాడు, ఆ తర్వాత కొంచెం లేచి నిలబడ్డం. ఎప్పటికైనా కంది తీరుతుందండి, ఆ దివ్య సన్నిధి నుంచి బయటికి రాగలమా? మనం తిరుపతే వెళ్ళాం, ఇక్కడంటే మనకి మాతాజీ అన్నట్టు మనకి చాలా తేలిగ్గా దొరుకుతున్నాడు ఈయన. అందుకని కాసేపు కూర్చొని వెళ్ళిపోతున్నాం. తిరుపతి అంత కష్టపడి వేరు వేరు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నామండి, వెళ్ళాక అక్కడ మాకు ఎంతసేపు ధరిస్తున్నాడు. కానీ మనకి తగిలి తీరుతోందా? అయ్యో ఇంకా నేను గట్టిగా చూసే లోపలనే పోగా పోతూ అన్నాడు అంటాం. ఇప్పుడు వెళ్ళకు వెళ్ళండి అంటున్నాడు, కనుక మనం అక్కడ చేయవలసింది ఏంటి అంటే ఆ గురు చరణార విద్యమల ఎందు మనస్సు ఎంత దృఢంగా మనం నిలబెట్టుకుంటే మనం అంత ఆనందం లభ్యమవుతుంది. కనుక ఇది ఆయనకి 98వ శ్లోకంలో మళ్ళీ ఒక్కసారి స్వామివారి పాదాలు కడిగేద్దాం అనుకున్నారండి. ఎవరు? ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. సామాన్యులు కాదు ఆయన. కదాకాలే మాత తదయ కలితాలక్షకరసం విధేయం విద్యాన్ని తమ చరణ నిర్ణేజన జలం ప్రకృత్వాభూతానామపి చ కవితా కారణతయా సభా దత్తే వాచి ముఖకమల పాంపురసత. అమ్మా అమ్మా అన్నారు మాత. అమ్మా ఎంత ప్రేమ! నిజంగా అమ్మా అంటూ వెళ్తే ఎక్కడికైనా మీ లోపలికి అంతర్గృహంలో వెళ్ళిపోవచ్చు. బాబుకి చెప్పారు కదండి, అమ్మా అంటూ వెళ్తే మనకి పని అవ్వదా? అలాగే మరి ఎందుకు బాబుకి మహారాజు వారు, రామకృష్ణ పరమాత్మ వారు, ఇదిగో శంకర భగవత్పాదుల వారు వీళ్ళందరూ అమ్మా అమ్మా అన్నారు? అమ్మా అని ఏడవడం తెలియాలి. అమ్మా అంటే కదే కథాకాలే మాత. అమ్మా ఈ కాళ్ళకి కథాకాలే ఎప్పుడంటావు? ఎప్పుడు నేను నీ చరణాలు కడగమంటావు? నన్ను నాకేదైనా ఓ టైం చెప్తావా? ఒక్క టైం అమ్మా, ఎందుకంటే నీ పాదాలు కడగడానికి అందరూ చాలా మంది లైన్లో ఉన్నారు. ఈ సృష్టి అంతా నీ పాదాలని కడగడం కోసమే ఉన్నారు. కనుక నాకు కూడా కడగాలనుందమ్మా నీ పాదారవిందాల్ని. కథయ చెప్పమ్మా. కలితాలక్త కలితాలక్త రసం లలి లత లతికా ఆ పారాన్ని పెట్టిన పాదాలని కడిగిన నీళ్లుంటాయి చూసావా? ఆ నీళ్ళని విధేయం కదా, ఎప్పుడు తాగమంటావు? ఎప్పుడు తాగగలదు? ఎప్పుడు తాగగలనమ్మా? నేను విద్యార్థి. ఆయనంతటి ఆయన విద్యార్థి అన్నారు. మనం ఎంతటి వాళ్ళు? విద్యని అర్థించేవాడమ్మా నేను, అంటే జ్ఞానాన్ని అర్థించేవాడి. ఆయన సాక్షాత్తు జ్ఞాన స్వరూపం, మూర్తీభవించినటువంటి జ్ఞానం ఎవరు అంటే ఆదిచంద్ర భగవత్పాదుల వారు. అటువంటి ఆయన ఇలా అంటున్నారు అంటే ఎవరి కోసం? మన కోసం. అదే విధంగా ఇక్కడ కదా కాదే మాత కదయ కవితానక్షరసం విధేయం విద్యార్థి తమ చరణ నిర్ణయ జన జలం, నీ చరణాలని అట్టినటువంటి ఆ పాద పాదాలకున్నటువంటి ఆ లట్టుకరసం కూడా ఉంది. అది ఆ నీళ్ళల్లో కలిసిపోతే ఆ నీటిని నేను ఎప్పుడు తాకగలనమ్మా? ప్రకృత్యా మూకానామపి మూఢుడైనటువంటి వారు. మూక అంటే ఏంటంటే, మూక అంటే మూఢమాట, కానీ మూఢుడు అని కూడా మూక మూఢులకి కూడా జ్ఞానం వచ్చేటటువంటిది ఈ పాద జలం, పాదాలు కలిగినటువంటి జలం. కానీ ఇక్కడ మూక మాటలు దాని వారికి కూడా మాటలు తెప్పించగలిగినటువంటి నీ పాదజలం బట్టి మహిమాన్వితమైనటువంటిది. అది ఎలాగంటావా? నీ తాంబూల కపటం అంటూ చూసావా? మూకవాడైనటువంటి ఆ మూక కవికి నువ్వు తాంబూల జలాన్ని ఇచ్చావు. ఆ తాంబూల జలాన్ని ఇచ్చేసరికి ఆ తర్వాత పాదాలు కలిగిన జలం కూడా తాగేడాయన. తాగేసరికి మూక కవి అని రాయనున్నాడని చెప్పుకున్నాం కదా మనం. మూక పంచ సతి అని చెప్పి ఒక అమ్మవారి యొక్క ముఖంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవానికి ఆయన ఒక 100 శ్లోకాలు. ముక్కుతో 100, కళ్ళతో 100, ఇలాగ కళ్ళ వచ్చే చెవులతో 100, ఇలా ఒక్కొక్క అవయవానికి 100 శ్లోకాలు రాశారు. రాయడం కాదు, చెప్పాడు మూగవాడు. ఇది యథార్థంగా జరిగిన విషయం. అయితే ఇప్పుడు ఆ మూక కవికి అమ్మ ఆయన ఏడుస్తున్నాడు, అయ్యో నేను మూగవాడిని, అమ్మవారిని నేను చూసినా స్థుతించలేనే అని ఏడుస్తున్నాడు. అంటే ఏంటి, నాకు ఈ ఇతరత్ర మా మనుషులోకల్లా అందరూ మాట్లాడుకుంటున్నారు, నేను కూడా అలాంటి మాటలు మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఆయన ఏడవటం లేదు. ఆయన ఏడుస్తున్నది మా అమ్మని మరి నేనేం చెయ్యాలమ్మా అని ఏడుస్తుంటే అమ్మవారు, అయ్యో నాన్న ఏడవకురా, ఇది నా దగ్గర అని ఆవిడ తాంబూలం వదన కదా ఆవిడది, ఆ తాంబూలాన్ని తీసి ఆ పిల్లవాడిని ఒట్లో పెట్టింది. ఇది మనకు ఒక ఒకనొక శ్లోకంలో కూడా వచ్చింది. ఇంతకు ముందర ఏ శ్లోకం గుర్తుందా? ఇంద్రుడు, కుమారస్వామి వీళ్ళు యుద్ధంలో జయించి వచ్చారట. వచ్చేసరికి వాళ్ళు, అమ్మా మేము వచ్చామమ్మా, మేము శత్రువుల్ని జయించి మేము వచ్చాము అంటే ఆవిడ ఎంతో ఆనందించి వాళ్ళకి తన నోట్లో ఉన్నటువంటి తాంబూలాన్ని ఆ ముద్దని ఇచ్చిందిట. వాళ్ళు వాడి జీవితాలు ధన్యమయ్యాయని మనం ఇంతకు ముందర ఒకనొక శ్లోకంలో చెప్పుకున్నాం. గుర్తుందా? లేకపోతే నేను తెలుపాను. అయ్యో నేనేమన్నా అంటాను, మనకు గుర్తుంది కదా. ఇప్పుడు అది చెప్పుకున్నప్పుడు కూడా మనం మూక కవి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటాం, చెప్పుకోవడం తప్పేం లేదు. మూక కవి అది ఆయన ఆయన నోరు లేదు, అంటే వాక్కు లేదు. అప్పుడు ఏడుస్తాడు, ఏడుస్తుంటే అమ్మవారు ఆయనకి మాట వచ్చింది. ఆ మాట రావడం రావడం ఆయన పంచశక్తి, మూక పంచశక్తి అని 500 శ్లోకాలు అనర్గళంగా చెప్పాడు. ఓకే, ఇప్పుడు మరి మనం ఏదో భక్తుడం కాబట్టి మనకి ఇందులో ఆచార్య భగవత్పాద వారు చెప్పారు కాబట్టి మన నమస్కారం చేసుకుందాం, ఇలా అర్థం చేసుకుందాం. పెద్ద పెద్ద థీసిస్లు అవి రాసే ఈ ఆశంకర్భగస్వామి వారు ఎప్పటివారు? ఆశంకర్ భగస్వామి వారు ఎప్పుడో ఆయన గురించి తన తర్వాత వచ్చేవాడి గురించి ఎలా రాయగలరు? ఎందుకు రాయలేరండి? భూత భవత్ భవిష్యత్తి సర్వమోక్షారయేవా అని ప్రతిపాదించినటువంటి ఎవరు? మన ఆదిశంకర భగవత్పాదు వారు భవిష్యత్తు గురించి చెప్పలేరా? చెప్పండి, చెప్పగలరా? చెప్పగలరా? అది ఎప్పుడు ఏంటి ఆ లోకాలు ఆ విషయాలు? అది ఎన్నో శతాబ్దంలో జరిగింది, ఎన్నో శతాబ్దంలో జరిగింది. ఇవన్నీ అనవసరమైన విషయాలు. అసలు ఇంకా మాటకు వస్తే, అసలు అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది ఎలా జరగాలి అనే విషయాలన్నీ దుర్వాసుడు వారు రచన చేశారు. దుర్వాసుడు ఆ చేసినప్పుడు ఆర్యా క్షమించండి, గుర్తు రావట్లేదు. ఆ దుర్వాసుడు వారు అందులో ఆయన రాయడమే కాకుండా అతను ఇక్కడ ఎలాంటి పూజా విధానం అనేది ఎలా చెయ్యాలి అంతా కూడా ఆయన నిర్ణయించి అక్కడ పెట్టాక ఆయన ఏం చేశారు? నేనే 5000 సంవత్సరాలు పోయాక మూక కవి అనే పేరుతో నేను ఉద్భవిస్తాను అని ఆయన చెప్పారు. ఆ గ్రంథం మనకి ఇప్పటికీ ఇంకా లభ్యం అవుతుంది. ఆ గ్రంథం ఇప్పటికీ మనకి దొరుకుతుంది కనుక ఎప్పుడు పెట్టారు, ఏంటి పెట్టారు అంటారు, మన పాడుకోవటం లేదండి. పుట్టివాడు చూడగలుగు బృందావనం, పుట్టివాడు నడవగలుగు బృందావనం, మూడులకు జ్ఞానమసలు బృందావనం, పరిచే బృందావనం, సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం, సన్నిధానం దేవుని సన్నిధానం, బాబు సన్నిధానం. మనం చూడలేదా? మగవాళ్ళని పలికించలేదా? వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఈ మధ్యన ఎంతమంది గురించి అనుకున్నామండి? ఓ 2 ఏళ్ళుగా మనం చూస్తున్నాం ఈ మధ్య మరీ క్లిష్టమైన పరిస్థితులు వచ్చేసాయి మనకి. ఇంట్లో పడితే ఆ ఇంట్లోనే ఎంత భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బతికి బట్ట కట్టేశారంటే ఎలా కట్టారండి? ఏ శక్తి పంపించింది మనం? అది గురుశక్తే కదా. ఆ శక్తి ఏదైనా ఆయన అలా నీళ్లు పోసి తాగేస్తే వచ్చేస్తుంది. అక్కడ ఎంత పారాయణం చేయించారు ఒక్కొక్కళ్ళ చేత. పారాయణ ముఖ్యం అక్కడ. ఆ తర్వాత అభిషేకాలు చేయిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నారు? మన కర్మ తీరడం కోసం. కనుక అటువంటి దివ్యమైన శక్తి కలిగినటువంటిది ప్రభు అమ్మా సన్నిధానము కదాటాడే మాత కథే కవితారీ అమ్మాని ఎప్పటికీ విద్యార్థి కాబట్టి ఎప్పటికీ విద్యార్థిగానే ఉండాలండి. గురుత్వం మట్టు కష్టం. 100 మంది గురువులకు మనం శిష్యత్వం చేయొచ్చు కానీ ఒక్క శిష్యుడికి గురువుగా ఉండడం అనేది చాలా కష్టం అని బాబు. 100 మంది గురువుల దగ్గర మనం శిష్యత్వం చేయొచ్చు కానీ ఒక్క శిష్యుడిని తరింపజేస్తాను అని కక్కడం తట్టుకున్నటువంటి గురువు బాధ్యత చూసారా? సామాన్యం కాబట్టి. కనుక ఇక్కడ అటువంటి మనం ఎప్పటికీ విద్యా సఫల విద్యా సర్వోత్తమ నమో నమో లంబోదర లక్ష్మీకర. మనం చూసారా సకల విద్యా అతి పూజిత తమ చరణం. అది మనం చేయాల్సింది. ఆ చరణం నుంచి వచ్చినటువంటి ఆ పాద రసం ఏదైతే ఉన్నదో దాని ఇక్కడ పాదము అలా తడిగితే ఇక్కడ ఈ పాదరసం మన లోపల అంతర్గత ఫలం పోబడుతుంది అని చెప్తున్నాం. మరి పదములు అని కూడా అంటున్నాం కదా, పదములు అంటే ముఖత వచ్చినటువంటి మాట బోధ. అసలు ఇది సాక్షాత్తు గురు ఉచ్చిష్టం, గురు పాదోదకం పానం, గురు ఉచ్చిష్ట భోజనం, గురు మంత్రో గురుమూర్తే సదా ధ్యానం. గురుమూర్తి యొక్క ధ్యానం నిరంతరం చేసుకోవడం, గురుమూర్తి పాదోదకం పానం, ఆ పాదాలు మనకి ఎప్పుడూ దొరకవు, కానీ ఆయన పదములు మనకి ఎప్పుడు దొరుకుతాయి. ఆ పదములు వారి నోటి నుంచి వచ్చినవే కదా, నోట్లోకి వచ్చింది అంటే ఎక్కిదే కదా, దానిని మరి ఏమంటారు, ఉచ్చిష్టం అంటారు. అది దేవతలకి కూడా అలభ్యమైనటువంటిది కదా. కనుక అటువంటి ఉచ్చిష్టం మనకి అయాస్కంగా పెరుగుతూ ప్రతిరోజు చదువుకుంటున్నాం, ప్రతిరోజు చెప్తున్నాం. మరి ఇంకెంత పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మన బాహ్యమైనటువంటి జబ్బును పోగొట్టడం కాదు, మన లోపల మన లోపల జన్మ జన్మాంతరాలు వస్తున్నటువంటి క్యాన్సర్ ఒకటి ఉందండి, నేను శరీరం, నేను శరీరం, నేను దేహం అని. అది పోగొట్టి, ఆ వ్యాధి పోగొట్టి మనకి ముక్తిని వస్తుంది. అటువంటిది గురు పద పద ఉదకం. ప్రకృత్యా ముఖానామకి మూడలకి కూడా జ్ఞానం ఇస్తుంది, మూగవాణి కూడా పరికిస్తుందమ్మ. అంతేకాదు మూగవాణి పరికించడమే కాదు, మహాకవిగా చేయగలదు. కథా దత్తే వాణి ఉన్నతమల అయ్యా అని చెప్పమమ్మా, నీ యొక్క తాపూలవసత, నీ యొక్క తాపూలం యొక్క మహిమ అని ఇక్కడ స్వామి చెప్పారండి. ఇంకా 99వ శ్లోకం అండి. అయి బాబు అయిపోతుంది కదా, అవ్వదు, మనకి ఇంకా ఇవాళ ఎన్నో తారీఖు, 9వ రోజులు. సరస్వత్యా లక్ష్మీ సపత్నం విహరతే రతే పాతివ్రత్యం శిరయతి రమ్యేణ వపుష చిరంజీవమేవ క్షపిత పశుపాసం వ్యతిపర పరానందాభిఖ్యం ప్రసయతి రసం త్వద్భజనవ త్వద్భజనవ. అమ్మ నిన్ను భజించే వాళ్ళకి ఏమి దొరుకుతుంది, ఫలస్సుని కనబడి ఏమి ఫలం, ఫలస్సుని కావాలి కదా మనకి, ఫలం లేకపోతే ఏ పనైనా చేస్తామండి మనం. అయ్యి బాబు అయ్యో ఫలమే కావాలి ముఖ్యం, వరలక్ష్మీదత్తం చేస్తామండి మాకేం ఫలితం వస్తుందండి అని అడుగుతున్నాం కదా. అలాగే ఇక్కడ స్వామివారు చెప్తున్నారు, సరస్వత్యా లక్ష్మీ సపత్న విహరతే. అమ్మ సరస్వతి లక్ష్మి, సరస్వతి దేవి విద్యార్థి అధిపతి, లక్ష్మీదేవి ధనానికి అధిపతి. కనుక నిన్ను ఎవరైతే స్థుతిస్తారో వాళ్ళకి వాళ్ళిద్దరు దాస్యాన్ని వెళ్ళిపోతారు. ఎవరు? లక్ష్మీ సరస్వతిని ఇద్దరు నిన్ను స్థుతించిన వాళ్ళని సేవించడానికి వెళ్ళిపోతారు. సేవించడానికి వెళ్ళిపోయేసరికి అయ్యో మా ఆయనిద్దరు వెళ్ళిపోయారే అని బ్రహ్మను విష్ణువుని ఏడుస్తున్నారు. చూడండి ఎంత చమత్కారంగా చెప్తారు, మన ఇలా అమ్మాని స్థుతించే వాళ్ళందరూ ఆ బ్రహ్మకిను విష్ణువుకిను వాళ్ళ భార్యను వాళ్ళకి లేకుండా చేసేస్తున్నారు, సపత్నులు అయిపోతారు అందరూ అంటున్నారండి చమత్కారంగా. అంటే అందరూ విద్యావంతులు అవుతారు, అందరూ లక్ష్మీ సంపన్నులు అవుతారు, విద్య వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, నిన్ను ఆశ్రయిస్తే రానిదేవిటమ్మా. రథే రథే పాతివ్రత్యం స్థిరవ్యతిరమ్యైన వంట, ఆ రథ మరి చిరంజీవన్నే వక్షపిత పశుపాశ్వర ఇంకా ఇంకేం చేయాలండి? ఈ శివుడు ఏం చేస్తాడండి? లయం చేయడం మానేస్తున్నట్టండి. అందరినీ నేను చిరంజీవుడిగా చేసేస్తున్నట్ట. ఇంకా ఎలాగండి? మరి అప్పుడు ఏం చేయాలమ్మా మేము? ఇలా అన్ని చేస్తే యొక్క అత్యత యొక్క సంపద లేకుండా చేసేస్తాడు చిరంజీవి అని బ్రహ్మానందమనే పేరున రసంలో పడిపోతారు అందరూ. నిన్ను సేవించిన వాళ్ళు ఇహలోక సౌఖ్యాలన్నీ పెరిగిపోతున్నాయి వాళ్ళకి. మీ ఆవిడిద్దరు అదే లక్ష్మీ సరస్వతులిద్దరు ఇహలోక దారిద్ర్యాన్నంతా తీర్చేస్తారు. పరలోక దారిద్ర్యమేమో నువ్వు తీర్చేస్తావు తల్లి. వాళ్ళకి అజ్ఞానం అనేదే లేకుండా ఆ అజ్ఞానాన్ని కూడా నాశనం చేసేసి వాళ్ళకి ఇంకా మళ్ళీ పుట్టుక అనేది లేకుండా మోక్షాన్ని ఇస్తున్నావు తల్లి. బ్రహ్మానంద రసంలో వాళ్ళను బోధనాలు చేస్తున్నావు తల్లి. తద్వారా చచ్చిన తర్వాత వస్తుంది ముక్తి కాదు, జీవన్ముక్తి వాళ్ళకి ఇచ్చేస్తున్నావమ్మా. బతుకుండగానే ముక్తిని అనుభవించేటటువంటి సౌఖ్యమా చెప్పారు. మనకి ఇక్కడ 99వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. రేపు మరి నీరాజన ఇచ్చేటటువంటిది ఎలా కాదు రేపు చూసుకున్నాం. ఓ సహనాభవతు సహనౌనస్సు సహ వీర్యం కరవామహై తేజస్వీ నవధీతమస్తు మా విద్విషామహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.